మొదటి కొరింథీ 10:13 మనం మరొకసారి చదువుకుందాం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును అని బైబిల్లో రాయబడింది. ఈ రాత్రి మరి మనకున్నటువంటి సమయంలో శోధన గురించి కొన్ని సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎస్పెషల్లీ నా యొక్క మినిస్ట్రీలో చాలాసార్లు యూత్ క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు, యూత్ ఫెలోషిప్స్ లో మాట్లాడినప్పుడు, లేకపోతే యూత్ కి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వారు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే టెంప్టేషన్, శోధన. చాలా తరచుగా వారి నోట్లో ఈ మాట నాకు వినిపెడుతుంటుంది, బ్రదర్ నేను శోధించబడుతున్నాను, ఆ శోధన వచ్చినప్పుడు నేను పడిపోతున్నాను. జస్ట్ మొన్న పోయిన వారం నేను కర్నూలులో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు, చాలా కన్నీటితో వచ్చాడు, వేదంతో వచ్చాడు. జస్ట్ 3 మంత్స్ బ్యాక్ బాప్టిజం తీసుకున్నానన్న, నిష్ఠతో దేవుడి కోసం జీవించాలనుకున్నాను, కానీ ఈ శోధన వస్తోంది, పదే పదే వస్తోంది, నన్ను పడగొట్టేస్తోంది, నేను నిలదొక్కుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని నన్ను అడిగాడు. సో ఈ రోజు నేను ప్రార్థిస్తున్నప్పుడు మరి నేను అనుకున్న మెసేజ్ ఒకటి, కానీ ఎందుకో దేవుడు చివరి నిమిషంలో నా యొక్క మెసేజ్ ని మార్చాడు. ఈ విషయాన్ని గురించి మీతో కొంత మాట్లాడమని నన్ను ప్రేరేపించాడు. బైబిల్లో మనం చూసేటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుడు మానవులకు అవసరమైనటువంటి సత్యాలన్నింటినీ కూడా పూర్తిగా బయలుపరిచాడు. మనకు అవసరమైనది బయలుపరచబడనిది ఏది కూడా లేదు. ఏదేది మన లైఫ్ కి అవసరమో అదంతా కూడా వాక్యంలో బయలుపరచబడింది. కానీ ఈ రోజున ఉన్నటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు అండ్ ముఖ్యంగా యవనస్తులకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే దే హోల్డ్ ద బైబుల్ బట్ ద బైబుల్ డజంట్ హోల్డ్ దెమ్. దట్స్ ద ప్రాబ్లం. వారు బైబుల్ పట్టుకుంటారు కానీ బైబుల్ వారిని పట్టుకోదు. సో బైబుల్ మన మీద గ్రిప్ కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడి యొక్క సత్యాలు బాగా అర్థమవుతాయి. మనం వాటిని బట్టి మన జీవితాల్లో వాటిని అనుసరించేందుకు గొప్ప జయాన్ని కలిగి అత్యధిక విజయం సాధించినటువంటి విశ్వాసులంగా జీవించడానికి ఎంతో అవకాశం ఉంది. యవనస్తులను ఉద్దేశించి దేవుడి వాక్యంలో ఒక మాట రాయబడింది, అది తిరుగులేనిది. అదేంటంటే యవనస్తులారా మీరు బలవంతులు, యు ఆర్ స్ట్రాంగ్. కానీ మనకు లోకము లేకపోతే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ఏం నేర్పించారంటే యవనస్తులు కూడా తప్పక తొట్టిల్లుదురు. అవునా కాదా? సో యవనస్తులకు అది మైండ్ లో పడిపోయింది. సో వాడు ఎప్పుడైనా శోధన రాగానే బైబిల్ చెప్తుంది కదా యవనస్తులు కూడా తప్పక తొట్టిల్లుదురు అని తొట్టిల్లిపోతారు. అది కాదు బైబిల్లో ఆ మాట. యెషయా 40 వేరే కాంటెక్స్ట్ లో రాయబడింది. దేవుణ్ణి ఎరగనటువంటి యవనస్తులు కూడా తొట్టిల్లుతారు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, ఆయన కొరకు వేచి ఉండేటువంటి వారు, మరి వారు యవనస్తులైనా మధ్య వయస్కులైనా వృద్ధులైనా వారు మరి ఎట్లా ఉంటారు? పక్షిరాజు వలె ఎగిరే జీవితాన్ని కలిగి ఉంటారని దేవుడి వాక్యం చెప్తోంది. సో ఈ రాత్రి దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేయమని నేను మీకు మనవి చేస్తున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు అని వాక్యం చెప్తోంది. సో ఒక విశ్వాసిగా, ఎందుకంటే ఇవి క్రిస్టియన్ రివైవల్ మీటింగ్స్, యూత్ రివైవల్ మీటింగ్స్ అని చెప్పారు కనుక మరి యూత్ ని రివైవ్ చేయడానికి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారని నేను అనుకుని, మరి ఈ యూత్ లో ఎక్కువ శాతం విశ్వాసులే అని నేను విశ్వసించి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. రేపు ఎల్లుండి మరి గాస్పల్ కూడా చెప్పేందుకు నేను మరి నాకు అట్లాంటి కోరిక ఉంది. ప్రార్థనలో దేవుడు అట్లా బయలుపరిస్తే తప్పకుండా పనిచేస్తాను. కానీ ఈ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి వారు విశ్వాసులు అని నేను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. సో ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక శిష్యుడు లేకపోతే శిష్యురాలు తన లైఫ్ లో దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన వెంట నడుస్తున్నటువంటి దినాల్లో శోధింపబడినప్పుడు వారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అదేంటంటే ఆ శోధన కేవలం మీకు మాత్రమే కాదు, ఆ శోధన క్రైస్తవ సమాజంలో దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ సాధారణంగా జరిగేటువంటి శోధన. ఇట్ ఈస్ కామన్ టు ఆల్, వన్ అండ్ ఆల్. ప్రతి ఒక్కరికి సాధారణంగా కలిగేటువంటి శోధన తప్ప మరి ఎక్కువగా మనకు ఏమీ సంభవించట్లేదు. సో దాన్ని బట్టి మనం పొందాల్సినటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ప్రోత్సాహం ఏంటంటే నేనొక్కనే మరి వేరుగా చేయబడి, నేనొక్కనే శోధింపబడి, నేనొక్కనే నలగొట్టబడట్లేదు, అందరికీ వచ్చినట్లే శోధన నాకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే శోధన పాపం కాదు. టెంప్టేషన్ ఈజ్ నాట్ సిన్. సాతాను చాలా మందిని ఎక్కడ మోసగించాడంటే శోధింపబడగానే వారు అనుకుంటారు, అయ్యో మేం పాపం చేసేసాం, అయ్యో మేం పాపంలో పడిపోయాం, అయ్యో నేను పాపిని అని మొట్టికాయలు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. అది దేవుడి యొక్క ఉద్దేశం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడి వాక్యంలో మనం చూసేది ఏంటంటే శోధన పాపం కాదు. శోధన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, శోధన చాలా ప్రభావితాన్ని కలిగి ఉంటుంది, అయితే శోధన పాపం కాదు. శోధన పాపానికి మనల్ని నడిపించేటువంటి ప్రేరేపణ. ఇట్స్ అ పుల్ టువర్డ్స్ సిన్. నిన్ను పాపము చేయడానికి పురికొల్పేటువంటిది శోధన. కానీ నీవు ఆ శోధనకు గురైనప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్ గా బైబిల్లో చూస్తే శోధన సహించువాడు ధన్యుడు అని, నీవు నానా విధమైన శోధనలో పడినప్పుడు ఆనందించాలని యాకోబు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సో శోధన అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు చాలా మంది భక్తులు చాలా విషయాలు దాని గురించి రాశారు. ఒక ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ లుక్ ఈజ్ టెంప్టేషన్, ద సెకండ్ లుక్ ఈజ్ సిన్ అంటాడు. మొదటి చూపు మనం అనుకుందాం, మన హైదరాబాద్ లో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో అంతా విజువల్ జనరేషన్. మీరు బయట పోస్టర్లు చూసినా, లేకపోతే ఇంట్లో టీవీ చూసినా, లేకపోతే పేపర్ తిప్పినా, లేకపోతే మ్యాగజైన్ తిప్పినా, ఎక్కడ చూసినా కూడా అబ్సీనిటీ చాలా ఎక్కువగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అంటే అసభ్యమైనటువంటి విషయాలు, చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. మనకు ఇష్టమున్నా లేకపోయినా ఆయా సమయాల్లో అవి మన కంట పడుతూనే ఉంటాయి. అవి మన కంట పడినప్పుడు, మొదటిసారి వాటిని మనం చూసినప్పుడు మన ప్రమేయం లేకుండా మనం చూసాం. సో అది చూసినప్పుడు కొంతమంది దాన్ని చూడగానే విశ్వాసులు కనుక ఏం చేస్తారంటే వెంటనే తిప్పేసుకుంటారు. తిప్పేసుకుని ఇది నేను చూడకూడదు అని అనుకుంటారు. అప్పుడు సాతాను, లేకపోతే నీ శరీరం, లేకపోతే లోకం ఏమంటుందంటే, ఆహా నువ్వు అట్లా ఉంటావా అనేసి నిన్ను ఆ యొక్క చిత్రములో నుండి పిలవడం మొదలు పెడుతుంది. సో అది ఒక శోధనగా తయారవుతుంది. నీవు దాన్ని చూడకుండా వెళ్ళిపోయినప్పుడు నువ్వు పాపం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఇది బాగుంది అని మరలా వెనక్కి తిరిగి దాన్ని చూస్తావో, ఎప్పుడైతే దాన్ని ఆస్వాదిస్తావో, దాన్ని అనుభవించేందుకు, దాంట్లో ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తావో, అప్పుడు నీవు పాపం చేసినట్లు. శోధన మనల్ని లొంగదీసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మనము లోబడేంత వరకు, మనము మనల్ని ఈల్డ్ చేసుకునేంత వరకు, మనం దానికి అప్పగించబడేంత వరకు మనం పాపం చేసిన వారముగా ఉండం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఒక గొప్ప సత్యాన్ని చాలా సామాన్యమైనటువంటి రీతిలో చెప్పాడు. ఏమన్నాడంటే, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను ఎవ్వరూ ఆపు చేయలేరు, కానీ ఆ పక్షులు వచ్చి మన నెత్తి మీద గూడు పెట్టకుండా మాత్రం తప్పకుండా ఆపు చేయగలం. అదే ప్రకారము మనకు వచ్చేటువంటి నానా రకమైనటువంటి శోధనకు సంబంధించిన ఆలోచనలు కానివ్వండి, లేకపోతే అవి నేత్రాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, వాటిని మనము ఆపు చేయలేం. ఈ శరీరంలో మనం జీవించినంత కాలం తప్పకుండా శోధన ఎదుర్కొంటాం. అయితే ఆ శోధనలు వచ్చి మన నెత్తి మీద గూడు పెట్టకుండా, అంటే మనం వాటికి అవకాశం ఇవ్వకుండా, మనల్ని మనం వాటికి లోబర్చుకోకుండా మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ శోధనలో ఒక ప్రపోజిషన్ ఉంది. ఏంటా ప్రపోజిషన్ అంటే, మనకు చాలా గొప్ప సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తుంది, కానీ దానితో పాటు ఎంతో గొప్ప నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు. యూదుల మధ్యలో ఒక పురాతన గాథ ఉంది, దాన్ని ఒక లెజెండ్ అంటారు. ఆ లెజెండ్ ఏంటంటే, యూదుల్లో ప్రతి తరములో 36 మంది నీతిమంతులు ఉండేవారు. ఈ 36 మంది నీతిమంతులను జదికిమ్ అంటారు, అంటే నీతిమంతులు అని. సో వారి యొక్క విశ్వాసం ఏంటంటే, ఈ జద్దికిమ్ అనేటువంటి వారు వారి తరాల్లో ఉంటూ వచ్చారు కనుక వారు నశించిపోకుండా ఆ ప్రకారం కాపాడబడుతున్నారు. సో ఈ 36లో ఒక ఆయన ఒకసారి ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంలో చాలా పాపం పెరిగిపోవడం చేత ఆ పట్టణాన్ని హెచ్చరిస్తూ అక్కడికి వచ్చి, మీ పాపాన్ని మానండి అని వారితో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. చాలా రోజులు అట్లా తిరుగుతూ ఉంటే చాలా మంది అతని మాటలు వింటూ వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఇంకా గట్టిగా కేకలేస్తూ తిరిగాడంట. అప్పుడు అతన్ని చాలా రోజులుగా గమనించినటువంటి ఒక యవనస్తులు వచ్చి అతన్ని ప్రశ్నించాడు. మొదట్లో మామూలుగా హెచ్చరించేవాడివి, ఇప్పుడు చాలా ఎక్కువ స్థాయిలో హెచ్చరిస్తున్నావు ఏంటి అని అడిగినప్పుడు ఈయన అన్నాడంట, మొదట్లో వారిని మార్చేందుకు నేను ప్రయత్నిస్తూ పలుకుతూ పోయాను, ఇప్పుడు వారు నన్ను మార్చకుండా నన్ను నేను హెచ్చరించుకుంటూ తిరుగుతున్నానని చెప్పాడు. సో టెంప్టేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్, టెంప్టేషన్ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. నో మ్యాన్ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రాబ్ ఆఫ్ టెంప్టేషన్. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కానీ ఆ శోధనను జయించేందుకు దేవుడు మనకు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. శోధనను సహించువాడు ధన్యుడు అని యాకోబు రాయడం నిజంగా ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నా యవన జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను రక్షింపబడిన మొదట్లో నేను కూడా అనేక రకాలైనటువంటి శోధనలకు పడిపోతున్నప్పుడు, మరి యాకోబు 1వ అధ్యాయంలో ఈ వచనాల ద్వారా దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు, నన్ను ఎంతగానో బలపరిచాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని దేవుడు వాక్యం చెప్తోంది. సో మన లైఫ్ లో మనం మెరుగుపరచబడాలి, మన లైఫ్ లో మనం మేలు పొందాలి, మన లైఫ్ లో మనం దేవుడికి మహిమను తీసుకుని రావాలి అంటే అది దేవుని యొక్క విధానం కనుక తప్పకుండా మనం శోధనలకు గురవుతాం. ఆ విషయాన్ని మాత్రం మనం విస్మరించలేం. అయితే శోధన వచ్చినప్పుడు మనుషులు ఎలా స్పందిస్తారు అనే దాని గురించి ఆలోచించినప్పుడు 3 రకాల స్పందన ఉంటాయి. నంబర్ 1 రెస్పాన్స్ ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ ఐ విల్ ఎండ్ అప్ డూయింగ్ ఇట్. అది బాగుంటే నేను చేసేస్తాను. ఆ మెంటాలిటీ నేనేమంటానంటే, ఇఫ్ యూ టెంప్ట్ దెన్ ఐ విల్ అటెంప్ట్. ఎస్ ఆర్ నో? చాలా మందికి అటువంటి ధోరణితో వాళ్ళు ఆ యొక్క శోధనలో పడిపోతుంటారు. రెండవది ఏంటంటే వీరు వారి యొక్క స్వశక్తితో వారికి ఉన్నటువంటి స్వంత జ్ఞానంతో శోధనను జయించేందుకు దాంతో పోరాడుతూ ఉంటారు. వారు చాలాసార్లు విఫలమైపోతుంటారు. మూడవ రకమైనటువంటి స్పందన ఏంటంటే వీరు దేవుడి మీద ఆధారపడి దేవుడి యొక్క శక్తిని కలిగి ఆ శోధనలన్నింటినీ జయించి అత్యధిక విజయం సాధించి జీవిస్తూ ఉంటారు. ఈ రాత్రి నా ప్రియ యవన సహోదరి సహోదరులారా, మరి మన మధ్యలో కొంతమంది పెద్దవారు ఉన్నారు, మీరెవరైనా సరే, శోధనకు వయసుతో ప్రమేయం లేదు. కాకపోతే యవనస్తులకు కొంచెం తొందరపాటు ఎక్కువ, యవనస్తులకు కొంచెం ఉరుకు రకం ఎక్కువ, కనుక వారు శోధనలో తొందరగా పడిపోయేందుకు అవకాశం ఉంది. అనుభవం తక్కువ కనుక తొందరగా స్లిప్ అయ్యేందుకు అవకాశం ఉంది. కానీ పెద్దోళ్లు శోధింపబడరు, పెద్దోళ్లకు శోధన రాదు, వాళ్ళకి ఆ స్టేజ్ దాటిపోయారని చెప్పడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు పొందిన శోధన కన్నా ముసలవాడైనప్పుడే ఎక్కువగా శోధించబడ్డాడు, పెద్ద పాపం చేశాడు. సో శోధన వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అన్నదాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి విషయం చాలా ఉంది. ఈ శోధనలో మరొక విషయాన్ని మనం చూస్తాం. యాకోబు ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు, కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేను ఎన్నో వందల సార్లు ఈ మాటలు వింటూ ఉంటాను, అన్నా నన్ను దేవుడు బాగా శోధిస్తున్నాడన్నా, అన్నా నన్ను గాడ్ ఈస్ టెంప్టింగ్ మీ టూ మచ్ అన్నా, ఐఎమ్ కమింగ్ టు అ బ్రేకింగ్ పాయింట్ అన్నా అని చాలా మంది చెప్తుంటారు. దేవుడి వాక్యం ఏమంటుంది? అలా మనం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కీడు విషయమై శోధింపబడడు, అండ్ దేవుడు ఎవరిని కీడు విషయమై శోధింపడు. ఒక వ్యత్యాసాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. యోహాను 10:10 యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క సంకల్పము, సాతాని యొక్క సంకల్పాన్ని ఎంతో స్పష్టంగా బయటపెట్టాడు. దొంగ వచ్చినది దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకును తప్ప మరి దేనికి రాడు అని చెప్పాడు. గొర్రెలకు జీవమును మరి సమృద్ధి గల జీవమునిచ్చుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో దేవుడు మనకు జీవం ఇవ్వడానికి, సాతాను మన జీవాన్ని దొంగిలించడానికి, దేవుడు మనల్ని నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి, సాతాను మనల్ని నిత్యనాశనానికి తీసుకుపోవడానికి, దేవుడు మనల్ని సమాధానంతో సమృద్ధితో నింపడానికి, సాతాను మనల్ని ఎప్పుడు కూడా విచారంతో ఓటమితో నింపడానికి వారి ప్రయత్నాలు వారు ఎప్పుడూ చేస్తుంటారు. అయితే దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. సాతాను టెంప్ట్స్ బట్ గాడ్ టెస్ట్స్. అది చాలా పెద్ద వ్యత్యాసం. నీలో ఉన్నటువంటి చెడును బయటికి తీసుకుని రావడానికి, నిన్ను పూర్తిగా నీచమైనటువంటి స్థితిలోనికి దిగజార్చడానికి సాతాను ఎప్పుడు నీ వెంటబడి నిన్ను శోధిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నీలో నీచత్వాన్ని పూర్తిగా తీసివేసి నీతిని తీసుకుని రావడానికి, తన కుమారుడిని యేసు పోలికలోనికి నిన్ను మార్చడానికి, నీలో ఉన్నటువంటి మంచిని బయటికి తీసుకుని రావడానికి నిన్ను అగ్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును ప్రభుగా చేసుకుని ఆయన నామమున విశ్వాసం ఉంచి మనం ఆయనను వెంబడించడం మొదలు పెడతామో, ఇక అప్పటి నుండి మన లైఫ్ లో శోధనల యొక్క ప్రభావం చాలా ఎక్కువ అయిపోతుంటుంది. అండ్ ఈ రోజుల్లో నేను ఎక్కువగా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో చూసేది ఏంటంటే, ఈ రోజుల్లో నాకు ఎక్కువ మంది క్యారెట్ క్రిస్టియన్స్ కనిపిస్తున్నారు. క్యారెట్ క్రిస్టియన్స్ అంటారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఎప్పుడైనా మనం ఒక క్యారెట్ ని పెట్టి అట్లా చూపామనుకోండి, మనం దేన్నైనా దగ్గరికి తీసుకుని రావాలంటే అదేం చేస్తుంది, ఆ క్యారెట్ ని చూసి. కొంతమంది అంటుంటారు కదా యవనస్తులు, ఏ క్యారెట్ ఏ బాస్. మీరు వినలేదు ఎప్పుడు? మీరు ఎప్పుడు విన్నట్టు నా వైపు వింతగా చూస్తున్నారు. మీరు విన్నారు ఎప్పుడు? వినలేదు. ఓకే, మీరందరు చాలా సపరేట్ లోకం నుండి వచ్చారు. సో క్యారెట్ వేయద్దు బాస్ అంటుంటారు. అంటే మన ముందు క్యారెట్ ని పెట్టి, అంటే ఒకదాన్ని మనకు చెప్పి, ఇది నువ్వు చేస్తే నేను దీనికి ఇస్తాను అని చెప్పడం అనమాట. సో సాతాను మనం యేసుక్రీస్తు వెంబడి పోతున్నప్పుడు వాడేం చేస్తాడంటే, మన ముందు క్యారెట్లు వేస్తుంటాడు. మనల్ని పట్టుకుని మనల్ని వెనక్కి లాగేసేందుకు వాడు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. ఆ యొక్క శోధన యొక్క సోర్స్ గురించి మనం చూడక మునుపు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. యాకోబులోని ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. దేవుడు ఎవ్వడిని కూడా శోధింపడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికను మనం గ్రహించగలం. అయితే శోధనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది. మూడు రకాలుగా బైబిల్లో శోధనల యొక్క సోర్సెస్ గురించి మనకు వాక్యం చెప్తోంది. మొట్టమొదట సాతాను మనల్ని శోధిస్తాడు. ఆదికాండం 3:3 మనం చూస్తే ఆది మానవులను మరి సాతాను ఎలా వచ్చి శోధించాడో మనకు బాగా తెలుసు. అవ్వ దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ యొక్క మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినకుండా ఎంతకాలం దూరంగా ఉందో బైబిల్ మనకు చెప్పట్లేదు. కానీ కొంతకాలం తప్పకుండా దూరంగా ఉండి ఉండింది. ఒకరోజున సాతాను వచ్చేసి అవ్వను మభ్యపెట్టాడు, మోసగించాడు, ఆమె చేత ఆ పండు తినిపించాడు, మనందరం కూడా అక్కడ నుండి పడిపోయేటట్టు మనకు మరి ముప్పు తిప్పలు తెచ్చిపెట్టేట్టు చేశాడు. అమెరికాలో నాకు తెలిసినటువంటి ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, అఫ్కోర్స్ ఆయన జోక్ చేస్తూ ఈ మాట అంటాడు, పరలోకానికి పోగానే ఫస్ట్ ఆదాము ఎక్కడున్నాడని వెతుకుతాడంట. ఎందుకంటే నేరుగా ఆదాము దగ్గరికి పోయి ఆదామును వెనక్కి తిప్పకూడదంటాడంట. ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకంటే నీవు నీ భార్య మాట విని తిని మాకు ఇన్ని తిప్పలు తెచ్చిపెట్టావని అంటాడంట. యూనో వాళ్ళిద్దరు తప్పు చేశారు సరే, దాని తర్వాత మనం తప్పులు చేయట్లేదా? మనం తెలిసి తెలిసి చేయట్లేదా? నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను, ఏంటంటే ఇక్కడే తనులాట్లన్నీ, అక్కడేం తనులాట్లు ఉండవు. అయితే ప్రియులారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే సాతాను బైబిల్ గ్రంథంలో శోధకుడిగా పిలువబడ్డాడు, శోధకునిగా మరి మన ముందుకు తీసుకురాబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసిన, లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూసిన, యేసుక్రీస్తు ప్రభువును కూడా హవ్వను శోధించినటువంటి విషయాల్లోనే ఇక్కడ కూడా శోధించినట్లు మనం చూస్తాం. సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఎవరు అని ఆలోచిస్తే సాతానే. సాతాను ఎందుకు శోధిస్తున్నాడు? మనల్ని దేవుడి యొక్క చిత్తము చేయకుండా, మనము దేవుడి యొక్క సంకల్పములో ఇమడకుండా, మనం దేవుడి యొక్క మార్గములో నడవకుండా మనల్ని వెనక్కి లాగేసేందుకు, వాడి యొక్క ప్రణాళికలో మనల్ని పాలు పంచుకునేటువంటి వారిగా చేసేందుకు, అంతేకాకుండా వాడి యొక్క నాశనంలో మనం నశించిపోవడానికి మనల్ని లాక్కుపోయేందుకు వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతాను చేసేటువంటి ప్రయోగాలు, సాతాను చేసేటువంటి పన్నాగాలు మరి ఎన్నో రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది, అందరికీ ఒకే రకమైనటువంటి శోధన తీసుకున్నాడు. ఒక రైతు ఒక నేలలో ఏ విత్తనం విత్తితే ఏ పంట పండుతుందో బాగా తెలుసుకున్నప్పుడు అదే విత్తనాన్ని విత్తుతాడు. ప్రతి భూమిలో ఒకే రకమైనటువంటి పంటను వాడు విత్తడు. సో అదే ప్రకారం సాతానుకు కూడా తెలుసు, ఒక మనిషి యొక్క టెంపర్ ఏంటో, ఒక మనిషి యొక్క పర్సనాలిటీ ఏంటో వాడు గుర్తించి తద్వారా దానికి అనుగుణమైనటువంటి శోధనను వాడు తీసుకుని వచ్చి పెడుతుంటాడు. దేమాను మరి లోకాన్ని ప్రేమించేటట్టు శోధించాడు, యోబును దేవుణ్ణి శపించేటట్టు శోధించాడు, పేతురును యేసుక్రీస్తును ఎరగనని బొంకేటట్టు శోధించాడు, అననీయ సపీరాలు వారు వారి సొంత డబ్బునే వారు దాచుకుని అబద్దం చెప్పేటట్టు శోధించాడు, ఏసావును ఒక పూట కూటి కొరకు మరి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసేట్టు శోధించాడు, దావీదుకు ఎంతో మంది అందగత్యలు భార్యలుగా ఉన్నా కూడా వ్యభిచారం విషయంలో శోధించాడు. మరి ఆ ప్రకారం మనం చూస్తే, ఒక్కొక్కరి లైఫ్ లో మనం చూస్తే వేరు వేరు రకాలుగా మరి వాడు స్కీమ్ చేసి శోధించినట్లు మనం చూస్తాం. ఈ రాత్రి దేవుడి వాక్యంలో నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ బలహీనత ఏంటో వాడు గుర్తించి ఆ విషయంలో నిన్ను శోధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలా సార్లు మనం ఎక్కడైతే వీక్ గా ఉంటామో అక్కడే వాడు దెబ్బ కొట్టి మనల్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు నీ బలహీనత విషయంలో నీవు జాగ్రత్త తీసుకోకపోతే అనేక సార్లు నీవు పడిపోయేందుకు అవకాశం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాతాను యొక్క శోధనల గురించి ఆలోచించినప్పుడు గ్రీకులో శోధన అనేటువంటి మాటలో ఇంకొక అర్థాన్ని కూడా మనం చూస్తాం, మోసము అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. సో చాలా చాలుతనాన్ని వాడతాడు, చాలా మోసంతో చాలా కుయుక్తిగా వాడు ప్రయత్నిస్తాడు. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసినప్పుడు, అందుకనే మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటాడు, శోధకుడు ఒకవేళ మిమ్మును శోధించనేమో అని నేను భయపడుతుని అని రాశాడు. సో పౌలు భక్తుడే శోధకుడు శోధించాడేమో అని భయపడ్డాడంటే దాని గురించి మనం ఈజీగా తీసుకోవడం మంచిది కాదు. మన హైదరాబాద్ లో ఒక మాట అంటుంటారు, లైట్ లేలో బాస్ అని. అదన్నా మీకు తెలుసా? అది కూడా మీకు తెలియదా? అది తెలుసు కదా. లైట్ లేలు అంటే ఎక్కువగా పట్టించుకోవద్దు, ఎక్కువగా జాగ్రత్త పడద్దు, ఎక్కువగా దాని గురించి ఫిక్కర్ చేయొద్దని చెప్తుంటారు. అయితే మనము శోధన విషయంలో సాతానును లైట్ గా తీసుకోలేము, ఎందుకంటే వాడి వెయిట్ అంతా బైబిల్లో మనకు కనిపిస్తుంది. సో ఈజ్ నాట్ ఎ లైట్ ఫెలో. వాడి గురించి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సాతాను గురించి మనం చూసుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలున్నాయి. నిరంతరము వాడు వెదుకుచో చిరుగుతున్నాడని పేతురు భక్తుడు రాశాడు. ఒక మాటలో చెప్పాలంటే హీ ఈజ్ అ సిన్ సెల్లర్, పాపమును అమ్మేటువంటి వ్యాపారి, నరకానికి వాడు సీఈఓ. అట్లాంటి వాడికి ఒకటే ఒక గోల్ ఉంది. ఏంటా గోల్? ఈ రోజున మల్టీనేషనల్ కంపెనీస్ గోల్ ఏంటంటే గ్లోబలైజేషన్ అంటారు. ప్రతి కంట్రీలో మా ప్రెజెన్స్ ఉండాలి, ప్రతి ప్రజలకు మా ప్రొడక్ట్స్ అమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంఎన్సీస్ మన దేశంలోనికి కూడా వచ్చాయి. సో సాతానుకున్నటువంటి గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కదాన్ని శోధనలో పడేయాలి, వారి చేత పాపం చేయించాలి, వారిని అన్ని రకాల పాపాలకు నేను అలవాటు పడేవారిగా చేయాలి. ఈ రాత్రి మరి సాతాను ఏ విషయంలో శోధిస్తున్నాడో నాకు తెలియదు. సంసోనును ఫిలిస్తీన్ల సర్దారులు ఏం చేశారు? అతని బలహీనతను గుర్తించి అతని ముందు దలీలాను పెట్టారు. ఆ క్యారెట్ ఆ గొప్ప క్రైస్తవుణ్ణి ఏం చేసిందంటే పూర్తిగా పడగొట్టేసింది. ఈ రాత్రి నీ శోధన ఏంటో ఒకసారి ఆలోచించు. పదే పదే నీవు దేని విషయంలో శోధించబడుతున్నావు? మేబీ యవనస్తులు, ముఖ్యంగా మనము వేరే వారితో ఫ్రెండ్షిప్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం పలకగూడనటువంటి మాటలు పలుకుతున్నాయేమో. ఎందుకంటే ముఖ్యంగా యవనస్తులు కలుసుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కువగా చేసేదేంటి? దే టాక్ 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 టాక్, మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు ఎక్కువ అయిపోయినప్పుడు ఏం మాట్లాడుతుంటారో కూడా కొన్నిసార్లు తెలియదు. నేను ఎన్నోసార్లు ఫెలోషిప్స్ అయిన తర్వాత, క్యాంప్స్ లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నప్పుడు యవనస్తులు, ఆ మీటింగ్ లో ఉన్నోళ్ళు అంతకుముందు చాలా చక్కగా పాట పాడినోళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడుతుంటే వాళ్ళు మాటలు విన్నప్పుడు నాకు దాని తర్వాత వస్తారు కదా లోపలికి, అప్పుడు ఉంటుంది ఆ సంగతి. సో ఏదేదో మాట్లాడేస్తుంటారు. మేబీ అది నీ బలహీనత అయిండొచ్చు. ఆ రకంగా నేను సాతాను శోధిస్తున్నాడేమో. లేకపోతే స్మోకింగ్ నీ బలహీనత అయిండొచ్చు, దాంట్లో సాతాను నిన్ను శోధిస్తున్నాడేమో. లేకపోతే డ్రింక్, లేకపోతే డ్రగ్స్, లేకపోతే అశ్లీలమైనటువంటి సాహిత్యాన్ని చదవడం చూడడం, లేకపోతే అహంకారం, లేకపోతే మరొకటి ఇంకొకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నీ శోధనగా ఉంటే సాతాను దాన్ని నీ ముందేసి నిన్ను పదే పదే శోధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక ఖాళీ మనసు, అన్ ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని ఎంతో మంది అంటూ ఉంటారు కదా. మనం కూడా ఆ రకంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సార్లు సాతాను మన దగ్గరకు వచ్చి మనల్ని శోధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, నెక్స్ట్ టైం సాతాను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని శోధించేందుకు ప్రయత్నించినప్పుడు మీరు చాలా సులువుగా అతన్ని ఎదుర్కొనేందుకు దేవుడు మనకు అవకాశాన్ని అంతేకాకుండా ఏర్పాటును చేశాడని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాతానును జయించుటకు యేసుక్రీస్తు కల్వరి శిల్వలో 2000 సంవత్సరాల క్రితం కార్యం చేశాడు. సో వాడొచ్చి మిమ్మల్ని పిలిచినప్పుడు, మిమ్మల్ని శోధించినప్పుడు మీరు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో ఫెలోషిప్స్ లో ఈ పాట పాడుతుంటారు, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఏంటంటే నిన్నే ప్రేమింతును. మీకు ఇష్టమా? ఇష్టమా? నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. నేను సింగర్ని కాదు, నేవేను తీరుగా అంటాడు బయటికి పోగానే. ఆహా అంటాడు సాతాను. వాడికి పాండబ్బ, వీడికి స్మోకింగ్ అలవాటు. పాండబ్బ చూపిగానే వాడిని సాతాను శోధిస్తాడు, క్యారెట్ వేస్తాడు, వెంటనే వాడు వెను తిరిగిపోతాడు. ఇంకొకటి పాడతాడు, బారు కనిపించగానే వెంటనే ఆహా అంటాడు, వెను తిరిగిపోతాడు. ఇంకొకడు ఆ ఇంటర్నెట్ కు పోతాడు, వాడేదో ఈమెయిల్ చెక్ చేసుకుంటాడు, ఒక పాపప్ వస్తుంది, సాతాను దాన్ని చూపించగానే మళ్ళా వీడు వెను తిరిగిపోతాడు. అంతవరకు పాడిందేమో నిన్నే ప్రేమింతను. చాలా సార్లు మనం ఏం చేస్తున్నామో మనం తెలుసుకోకుండా చేస్తూ ఉంటాం. అదే మనకున్నటువంటి మెయిన్ ప్రాబ్లం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి ఇది ఒక యాక్సిడెంట్ కాదు, దేవుడి యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో దేవుడు అన్నిట్లో కూడా చాలా తీవ్రత కలిగి తన యొక్క కార్యాన్ని చేసేందుకు ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఆయనతో సహకరించినప్పుడు మన లైఫ్ లో మనం ఎప్పుడు ఊహించని రీతిలో ఆయన మార్పులు చేర్పులు తీసుకుని వస్తాడు. అండ్ నేను ప్రార్థించేది ఏంటంటే, నేను నా మీటింగ్స్ అన్నిటిని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఇట్స్ నాట్ ఎ జోక్ ఫర్ మీ టు ప్రీచ్, ఎందుకంటే నేను ప్రీచర్ అవ్వడానికి ఎంత త్యాగం చేశానో నాకు తెలుసు. 3 దేశాల్లో ఉండేటువంటి యోగ్యత నాకున్నప్పుడు, లక్షల రూపాయలు సంపాదించే యోగ్యత నాకున్నప్పుడు, మరి ఏసీ ఇంట్లో ఏసీ టొయోటో కారులో తిరిగేటువంటి వానిగా నేనున్నప్పుడు, 1 నెల జీతంతో 5-6 దేశాలు తిరిగేటువంటి సంపాదన స్థితిలో నేనున్నప్పుడు, వాటిని నేను వదిలేసి ఈ ఇండియాకు వచ్చాను. ఈ రోజున చెమట్లు గారుస్తున్నాను. ఆ సాక్రిఫైస్ నేను ఊరికే చేయలేదు, ఎందుకంటే ఒక తీర్మానంతో చేశాను. నేను ప్రీచింగ్ చేసినప్పుడు, నేను మినిస్ట్రీ చేసినప్పుడు, ఇట్స్ గోయింగ్ టు బి సీరియస్ అండ్ ఇట్ షుడ్ ఎఫెక్ట్ పీపుల్. మనుషులు ఈ రోజున ఎలాంటి స్థితిలోనికి వచ్చేశారంటే, చాలా క్యాజువల్ యాటిట్యూడ్ తో మరి మనుషులు ప్రభు దగ్గరకు వస్తారు, వాక్యాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటారు. ఆ ప్రకారం మీలో ఏ ఒక్కరు ఉండకుండా మీరు వాక్యాన్ని మీ హృదయంలోనికి అత్తుకోండి. సాతాను గురించి మీరు తెలుపబడి ఆ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పడితే వాని యొక్క కుయుక్తులన్నింటినీ కూడా మీరు జయించేందుకు ఎంతో అవకాశం ఉందని మాత్రం ఈ రాత్రి మనం తెలుసుకుందాం. రెండవదిగా మనం ఇంకొక విషయాన్ని చూడకముందు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏలియా గురించి మనకు తెలుసు, ఏలియా చాలా గొప్ప శక్తివంతమైనటువంటి ప్రవక్త. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశాన్ని మూసేశాడు. కానీ ఇదే ఏలియా ఒక చిన్న బలహీనతో పడిపోయాడు. ఏంటా బలహీనత? ఆయన ప్రార్థన ఆకాశాన్ని మూసింది, కానీ ఆయన యొక్క శోధన ఆయన హృదయాన్ని మూయలేకపోయింది. అంటే ఆ శోధన వచ్చినప్పుడు హృదయాన్ని మూసుకోలేకపోయాడు, నో చెప్పలేకపోయాడు, నిరాశకు గురైపోయాడు, ఆయన పడిపోవాల్సి వచ్చింది. సో చాలా సార్లు మనం కొన్నిసార్లు మనకున్నటువంటి టాలెంట్స్ ని బట్టి, మనకున్నటువంటి ఇంటలెక్చువల్ కెపాసిటీని బట్టి, మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ని బట్టి మనం ఏమనుకుంటామంటే, ఓ ఎవరైనా పడిపోవచ్చు కానీ నేను పడిపోను అనుకుంటాం. అలా అనుకోవద్దు. ఏలియా లాంటి వాడే హృదయాన్ని మూసుకోలేక పడిపోయాడు. సో నీవు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండవ సోర్స్ ఏంటంటే మన ఫ్లెష్. ఇక్కడ యాకోబు 1:14 దయచేసి మీ బైబుల్స్ లో చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని వాక్యం చెప్తోంది. చాలా సార్లు మనం సాతాను చేతనే శోధింపబడుతున్నాము అని కూడా అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే బైబిల్లో రెండవ సోర్స్ ని మనం చూస్తాం. శోధన పడలో పడిపోవడానికి మూలం ఏంటంటే స్వకీయమైన దురాశలు, ఈవిల్ డిజైర్ అని బైబిల్ చెప్తోంది. మనలో పాప స్వభావం ఉంది, ఆ పాప స్వభావానికి పాపపు కోరికలు ఉంటాయి. ఈ పాపపు కోరికలు అనేక సార్లు మనల్ని ప్రేరేపించి మన చేత పాపము చేయించేందుకు పురికొల్పుతూ ఉంటాయి. అది మనకు శోధనలను ఇస్తూ ఉంటాయి. ఆ శోధనలకు మనం గురైపోతూ ఉంటాం. యాకోబు చెప్పినటువంటి ఆ మాటల్లో చాలా భావ గర్భితమైనటువంటి అర్థాలున్నాయి. ఒకటేంటంటే ఇక్కడ 2 పదాలను ఆయన వాడాడు. ప్రతివాడును తన స్వకీయమైనటువంటి దురాశల చేత ఈడువబడి, ఈడువబడి మరులు కోల్పబడిన వాడై అని చెప్తున్నాడు. అంటే మొదట వాడు ఈడువబడుతున్నాడు, రెండవదిగా మరులు కోల్పబడుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే హీ ఈజ్ ఎంటైజ్డ్ అని ఉంది. అంటే హీఈస్ డ్రాగ్డ్ అండ్ దెన్ హీఈస్ ఎంటైజ్డ్. ఎంటైజ్డ్ అంటే అతడు మోసగించబడ్డం. లేకపోతే ఒక పిక్చర్ ని నేను మీకు చూపిస్తాను. ఒక వేశ్య రోడ్డు మీద ఉన్నప్పుడు అది తన కస్టమర్ల కొరకు ఎదురు చూస్తుంటుంది. ఎదురు చూసినప్పుడు ఎవడైనా పడుచువాడు అక్కడికి వచ్చాడనుకోండి, అది మరి కనుసాయిగా చేస్తుంది, లేకపోతే నోటితో చిరునవ్వు నవ్వుతుంది, లేకపోతే వాడి ముందు పైట సర్దుకుంటుంది. అంటే వాడిని ఏదో ఒక రకంగా మరి ఆకర్షించేందుకు, వాడిని దగ్గరికి తీసుకుని తన యొక్క వ్యాపారాన్ని జరుపుకునేందుకు వాడికి మరి ఆ రకంగా అది ఆటలు చేస్తుంటుంది. సో మన శరీర స్వభావం, మనలో ఉన్నటువంటి స్వకీయ దురాశలు మనల్ని సురక్షితమైనటువంటి స్థలంలో నుండి బయటికి లాగి మన చేత పాపం చేయించేందుకు ఆ ప్రకారం యాక్ట్ చేస్తుంటాయి. ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే, ఒక చేపను పట్టడానికి జాలరు వెళ్ళినప్పుడు ఆ చేపకు వాడేం పెడతాడు? ఏం పెడతాడు? గాలం వేస్తాడు, ఒక బెయిట్ వేస్తాడు. సో ఆ చేపను వాడు ఎందుకు పట్టాలనుకున్నాడు? దాన్ని పట్టుకుని అమ్ముకుని ఆహారంగా చేయడానికి. సో దాన్ని ఆహారంగా చేసే ముందు వాడు దానికి ఆహారం వేస్తాడు. సో చేప తన ఆహారాన్ని చూసుకుని వాడి దగ్గరకు వచ్చి పట్టుకుంటుంది. దానికి తెలియదు పాపం అదే ఆహారం అయిపోతుందని. ప్లాటో అనేటువంటి ఒక ఫిలాసఫర్ అందుకే అంటాడు, ప్లెజర్ ఈజ్ ద బెయిట్ ఆఫ్ సిన్ అని. అంటే సుఖము లేకపోతే భోగము లేకపోతే జల్స చేయుట పాపానికి ఉన్నటువంటి ఎర అంట. సో పాపం మనకేం పెడుతుంది ముందు? ఇదిగో దీంట్లో సుఖముంది, ఇదిగో దీన్ని నువ్వు చేసి జల్సాగా ఉండొచ్చు, దీంట్లో నీకు కులాసా ఉందని చూపిగానే మనం దాన్నే చూస్తాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి పాపాన్ని చూడం, ఆ పాపం ద్వారా వచ్చేటువంటి భయంకరమైనటువంటి కష్టాన్ని మనం చూడం. సో ఒక వేటగాడు ఎలా ఉరి పన్ని వాడిని పట్టుకుంటారో అలాగే మన స్వకీయ దురాశలు మనల్ని బయటికి తీసుకుని వచ్చి శోధనలో పడగొడతాయని దేవుడి వాక్యం మనకు చెప్తోంది. ఈ స్వకీయ దురాశల గురించి ఆలోచించినప్పుడు ఒక డిఫరెన్సియేషన్ మీకు చెప్తాను. సాతాను శోధించినప్పుడు ఎలా తెలుసుకోవచ్చు, అండ్ మనము మన సొంత స్వకీయ దురాశ చేత శోధించబడినప్పుడు ఎలా తెలుసుకోవచ్చు? సాతాను శోధనలు ఎక్కువగా సడన్ గా వస్తాయి. ఎందుకంటే ఎఫెసీ 6వ అధ్యాయంలో సాతాను యొక్క శోధనను అగ్ని బాణముతో దేవుడి వాక్యం పోలుస్తోంది. ఆ అగ్ని బాణము విడిచినప్పుడు ఏం జరుగుతుంది? స్పీడ్ గా వస్తుందా లేకపోతే స్లో మోషన్ లో వస్తుందా? స్పీడ్ గా వస్తుంది, సడన్ గా వస్తుంది. సో చాలా సార్లు సాతాను శోధనలు ఎట్లా ఉంటాయంటే స్పీడ్ గా సడన్ గా వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, దావీదు మిద్దె మీద తిరుగుతున్నాడు, ఆయనకి ఏమాత్రం తెలియదు పక్కనే బత్షెబ ఉంది బేతింగ్ చేస్తుందని. సో ఆయన అక్కడ తిరుగుతున్నాడు, చూడగానే ఆమె కనిపించింది, అండ్ సాతాను ఒకే ఒక పట్టుమన ఒక బాణం వేశాడు. ఆ బాణం పోయి ఎక్కడ గుచ్చుకోవాలి అక్కడ గుచ్చుకుంది. సాతాను ఇచ్చకు గురైపోయి పడిపోయాడు, దావీదు పడిపోయాడు. మరొకసారి దావీదు లైఫ్ లోనే మనం చూస్తాం, దావీదు జయం పొంది వెనక్కి వచ్చిన తర్వాత అతడు తన యొక్క సైన్యం అంతటినీ లెక్కించమన్నాడు. అది కూడా సాతాను సడన్ గా వేసినటువంటి బాణానికి ఆయన గురైపోయి ఆ ప్రకారం చేశాడు. ఆ ప్రకారం మనం చూస్తే చాలా సార్లు బైబిల్లో మనకు ఉపమానాలు కనిపిస్తాయి. ఎందుకంటే మనకు టైం లేదు కనుక దాంట్లోనికి పోను. సో సేటన్ టెంప్టేషన్ ఆల్వేస్ కమ్స్ సడన్లీ అండ్ స్పీడీలీ, వేగంగా అకస్మాత్తుగా వస్తుంది. మనకున్నటువంటి స్వకీయ దురాశలు మనల్ని ఎట్లా శోధిస్తాయి? మూడు విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, స్వకీయ దురాశ అంటే మన స్వంత కోరిక. కాకపోతే అది దురాశ లస్ట్ అని పిలువబడింది కనుక అది పాపేచ్ఛ, పాపపు కోరిక అని చెప్పొచ్చు. సో నీవు స్వకీయ దురాశ చేత ఈడువబడుతున్నావు అని ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే, నంబర్ వన్ పాయింట్, నీ కోరికలు అనాలోచితంగా నిన్ను నడిపించినప్పుడు నీవు స్వకీయ దురాశల చేత లాగబడుతున్నావు. మన కోరికలు కొన్నిసార్లు మన యొక్క రీజనింగ్ కి గురవుతాయి. కానీ కొన్నిసార్లు మన కోరికలు ఎట్లా తయారవుతాయంటే వాటి గురించి మనం ఆలోచించే స్థితిలో ఉండం. ఇది అదొక్కటే సెటిల్ అయిపోతుంది, ఇంకా ఇది నేను చెయ్యాలి 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 అంతే. ఇక దాని గురించి మంచా చెడ దీంట్లో ఏమైనా మేలుందా లేకపోతే కీడు జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించం. సో అనాలోచితంగా మనల్ని తయారు చేసినప్పుడు మనం మన స్వకీయ దురాశకు గురవుతున్నాము అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీరు ఒక్కసారి యవనస్తుల వంక చూడండి. యవనస్తుల్లో చాలా మంది ఈ పాపాలకు గురైపోవడానికి, శోధనలో పదే పదే పడిపోవడానికి కారణం ఏంటంటే వారు వారి యొక్క స్వకీయ దురాశలకు చాలా ఎక్కువగా గురైపోతున్నారు. అనాలోచితంగా ఆలోచించకుండా పడిపోతారు. నేను చెప్పేది సత్యమా కాదా మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్? మీరు పాపం చేయడానికి ఏదైనా ప్రపోజిషన్ మీ ముందుకు వచ్చిందనుకోండి, మీరు దాని గురించి ఆలోచిస్తారా? చాలా సార్లు మన డిజైర్స్ మనల్ని ఎట్లా తీసుకుపోతున్నాయంటే మనం ఆలోచించం, అవుట్కమ్ ఆలోచించం, డెస్టినీ ఆలోచించం, వెంటనే దాంట్లోకి దూకేస్తాం. దూకిన తర్వాత కుయ్యో మొర్రో అంటుంటాం. సో అనాలోచితమైనటువంటి రీతిలో మనం ప్రవర్తించినప్పుడు జాగ్రత్త. రెండవది ఏంటంటే, మన కోరికలు మనల్ని అదుపు లేకుండా చేసినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఈ అనాలోచితంగా అన్నటువంటి మాట గురించి ఇర్మియాలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. దేవుడు కొంతమంది గురించి ఏమని చెప్పాడు తెలుసా? వాళ్ళు బాగా బలిసిన గుర్రాల వలె తమ పొరుగువాని భార్యను చూసి సకిలించుచున్నారన్నాడు. నా దేవుడు కూడా చాలా ఏమంటారంటే సమయస్ఫూర్తి ఉంది దేవుడికి. మనకింత జ్ఞానం ఉందంటే ఇంకా ఆయన ఎంత మేధావో ఎంత మేధస్సు కలిగినోడో ఒకసారి ఆలోచించండి. సో వీళ్ళంట పక్కనోడి భార్యను చూసి గుర్రాల్లాగా సకిలిస్తున్నారంట. గుర్రానికి ఒకటే తెలుసు, దానికి ఆలోచన ఉండదు. అది కళ్ళెం పట్టుకున్నారంటే అది పరిగెత్తడమే తెలుసు. సో వీళ్ళు కూడా ఏదైనా కనిపించింది, వాళ్ళకి ఇష్టమైంది కనిపించగానే పరిగెత్తడమే తెలుసు. ఇంకేమి ఆపుకోవడం వీళ్ళకి తెలియదు, ఆలోచన అనేది వీడికి తెలియదు. వీడికి ఆలోచన లేదు, అసలు నా భార్య కాదు కదా, దేవుడు నిషేధించాడు కదా. నో నో నో, జస్ట్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ రెండవది ఏంటంటే, అదుపు లేకుండా ప్రవర్తించినప్పుడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ లైఫ్ లో ఏదైనా కోరికలు మిమ్మల్ని అదుపు లేకుండా చేస్తున్నాయా? ఏదైనా పాపేచ్ఛ మిమ్మల్ని దారి తప్పిస్తోందా? మిమ్మల్ని పల్టీ కొట్టిస్తోందా? మీకు ఆశా నిగ్రహం లేకుండా చేస్తోందా? అయితే ఒకసారి ఆలోచించండి, మీరు మీ స్వకీయమైన దురాశల చేత ఈడువబడి భయంకరమైనటువంటి రీతిలో పాపం చేయడానికి మరి అవకాశములో ఉన్నారని తెలుసుకోండి. మొదటి తెస్తలోనికి 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట రాశాడు, ఒక్కసారి దాన్ని చూద్దాం. 4వ అధ్యాయంలో పరిశుద్ధత గురించి ఆయన రాశాడు, దాంతోపాటు వ్యభిచార సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండమని ఆయన రాయడం జరిగింది. దేవుని ఎట్లా సంతోషపరచాలో రాసుకుంటూ ఈ మాట అంటాడు. 5వ వచనం నేను చదువుతాను. మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్య జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తమని రాశాడు. నా ఇక్కడ ఘటము అనే దాన్ని స్కాలర్స్ రెండు రకాలుగా వివరించారు. ఒకటేంటంటే బాడీ అన్నారు, ఇంకొకటి వైఫ్ అని చెప్పారు. యాక్చువల్ గా అక్కడ చూస్తే కాంటెక్స్ట్ ప్రకారం మన బాడీనే ఎక్కువగా సూచిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక వ్యక్తి కామాభిలాష లేకపోతే కామాతురతకు గురైనప్పుడు తన యొక్క శరీరాన్ని ఎలా అదుపు చేసుకోవాలో వాక్యంలో చెప్పబడింది. ఈ తరాన్ని ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పినట్లు వ్యభిచార సంబంధమైనటువంటి తరం అని చెప్పొచ్చు. అండ్ ఈ తరము ఎలాంటి స్థితిలోనికి వచ్చిందంటే ఇట్స్ అ విజువల్ జనరేషన్, అంతా కూడా మీడియాకు మరి అతుక్కుపోయినటువంటి తరం. మల్టీ మీడియా వచ్చేసింది. మనకు టీవీలో చూడండి, ఇంటర్నెట్ లో చూడండి, మరి ఇంకెక్కడ చూసినా కూడా మనకు చాలా రకరకాల రంగుల హంగులతో కలిసినటువంటిది మన కొరకు తయారు చేసి మన ముందు పెట్టి మనల్ని పడగొడుతున్నారు. సో ఇటువంటి సమయంలో మనం ఏమవుతుంది అంటే మనము ఆశా నిగ్రహం లేకుండా తయారైపోతున్నాం. ఏదైనా కనిపించగానే వెంటనే మనం దాన్ని చూసేస్తాం. దాన్ని చూడకుండా నిగ్రహించుకునేటువంటి శక్తి మనకు లేకుండా పోయింది. ఎంతో మంది చేతిలో రిమోట్ ఉంటుంది టీవీ ముందు కూర్చున్నప్పుడు, కానీ కాసేపట్లో వీరు దాన్ని అది నడిపించడం కాదు, అది వారిని నడిపిస్తుంటుంది. కొంతసేపు TV9 చూస్తారు, కొంతసేపు మా టీవీ చూస్తారు, కొంతసేపు ఈ టీవీ చూస్తారు, కొంతసేపు నీ టీవీ చూస్తారు, కొంతసేపు నా టీవీ చూస్తారు. దాని తర్వాత ఏ టీవీ చూడాలో కూడా తెలియదు. అట్లాంటి స్థితిలోనికి వచ్చారంటే కోరికలు అదుపు తప్పిపోతున్నాయి. ఏం చూస్తున్నాం మనం అన్నది మనం ఆలోచించాలి. సో మనల్ని ఏ రకంగా ఎంత సులువుగా మన స్వకీయ దురాశ పల్టిగొట్టిస్తుందో ఒకసారి ఆలోచించండి. 3వది ఏంటంటే, మన కోరికలు మనల్ని అనారోగ్యానికి గురి చేసినప్పుడు. మన కోరికలు ఎక్కువైపోతే మనకు రోగం వస్తుంది, మీకు తెలుసా? సిన్ విల్ బ్రింగ్ సిక్నెస్ ఇన్ యువర్ లైఫ్. పాత నిబంధనలో ఒక ఇల్లస్ట్రేషన్ ఉంది. దావీదుకు ఒక కొడుకున్నాడు, అమ్నోన్ ఆయన పేరు. ఆయన దావీదు కుమార్తె అయినటువంటి తామారును చూశాడు, చాలా అందగత్తె, బ్యూటీ క్వీన్. ఆమెను చూడగానే ఆయన మనసు పడిపోయాడు. అండ్ మనసు పడిపోయిన తర్వాత మీరు తర్వాత చదువుకోండి, రాసుకునేవారు రాసుకోండి, 2 సమూయేలు 13వ అధ్యాయంలో ఆ ఇన్సిడెంట్ అంతా మనకు ఉంది. సో అతడు రోగిగా మారాడంట. ఎందుకు? తామారు నాకు దక్కదు అని ఆ యొక్క బాధతో చిక్కిపోయాడంట. సో ఒక వ్యక్తి కోరిక చాలా ఎక్కువగా మారిపోయినప్పుడు అది వాణ్ణి అనారోగ్యానికి గురి చేస్తుంది. ఆహాబు ఏం చేశాడు? నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూశాడు. చూసిన తర్వాత వాడి ఇంటికి వచ్చి భోజనం చేయకుండా మూతి ముడుచుకుని కూర్చున్నాడు. వాడు కూడా రోగిగా మారినట్లే మనం చూస్తాం. ఇంకొక చోట మరి ఈ హామాను ఆ యొక్క ఘనత కొరకు వాడు కూడా రోగిగా మారినట్లు మనం వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. సో అనారోగ్యానికి మనల్ని మన కోరికలు గురి చేసినప్పుడు మన జీవితంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము స్వకీయ దురాశల చేత ఈడువబడుతున్నాం. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీరు అటువంటి స్థితిలో ఉంటే జాగ్రత్త. సాత్తానును మనం తీసుకుపోయి చంపేసి సమాధి చేసేస్తాం అనుకోండి, అప్పుడు మనకు శోధన ఉండదా? సాతాను లేడు, చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు. మనకు శోధన ఉండదా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మన స్వకీయ దురాశలు మనల్ని శోధిస్తాయి, మనల్ని పడగొడతాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, సాతాను చిచ్చు పెడుతున్నాడు కానీ మండే గుణం నాలో ఉందన్నాడు. మళ్ళొకసారి చెప్తాను, సాతాను చిచ్చు పెడుతున్నాడు కానీ మండే గుణం నాలో ఉందన్నాడు. ద ఫైర్ ఇస్ ఇన్ మై వుడ్ అన్నాడు. అంటే నాలో ఆ కాలే గుణం ఉంది. సో సాతాను లేకపోయినా ఇంకెక్కడి నుండి చిచ్చు వచ్చినా కూడా నేను కాలుతూనే ఉంటాను. సో పాప స్వభావం మనలో ఉంది. ఆ స్వకీయ దురాశలకు మనము అనుగుణంగా నడిచినప్పుడు తప్పకుండా పడిపోతాం. మీలో ఒక ప్రశ్న తలెత్తొచ్చు, మరి ఆ స్వకీయ దురాశలకు మనం గురి కాకుండా ఎలా తప్పించుకోవచ్చు? 3 మాటల్లో నేను చెప్తాను. సేటన్ వచ్చి మనల్ని శోధించినప్పుడు బైబిల్ అంటోంది, ఫైట్ అగెయిన్స్ట్ హిమ్, అంటే రెసిస్ట్ హిమ్, వాడిని ఎదురించండి, వాడిని గద్దించండి, వాడు మిమ్మల్ని వదిలి పారిపోతాడు. దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి, మీ జీవితాన్ని దేవుడికి లోపరిచి ఉండాలి. అప్పుడు ఆ పని జరుగుతుంది. రెండవది, మీ ఫ్లెష్ మిమ్మల్ని శోధించినప్పుడు మీరేం చేయాలి? యూ మస్ట్ ఫ్లీ ఫ్రమ్ ఇట్, దాని నుండి మీరు పారిపోవాలి. లేకపోతే గలతీ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాసినట్లు క్రైస్తవులు విశ్వాసులు తమ శరీరేచ్ఛల్ని క్రీస్తు యేసుతో పాటు సిలువ వేశారు. సో మీ స్వకీయ దురాశల్ని రోజు మీరు సిలువేయండి, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించండి. ఇంతకు ముందు కాయర్ వారు చాలా చక్కగా పాడారు, ఏంటంటే ఈశు తూ మేరా సబ్ సబ్ కుచ్ హే. పాడేటప్పుడు సబ్ కుచ్ అంటాం, ప్రయత్నాల్లోనికి వచ్చినప్పుడు మాత్రం తూ కుచ్ కుచ్ ఏ కుచ్ కుచ్ అంటాం. ఆ కుచ్ కుచ్ వద్దు, ఆ కుచ్ కుచ్ హోతా హే తో జిందగీ భర్ హోతా హే. సో ఆ ప్రకారం కాకుండా మన లైఫ్ ని మనం ఆయనకు సమర్పించేసి వాటిని సిలవేసేస్తే, పౌలు అన్నట్టు ఇక నేను కాదు జీవించినది నాలో క్రీస్తు యేసు జీవించుచున్నాడు. అండ్ మూడవదిగా మనం చూస్తే లోకం మనల్ని శోధిస్తోంది. నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. లోకం మనల్ని శోధిస్తోంది. లోకము ఒక పెద్ద వ్యవస్థ, దేవుడికి వ్యతిరేకమైంది. మరి మనల్ని ఎప్పుడు కూడా పాపంలోనికి ప్రేరేపించేటువంటిది. ఈ లోకంలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని కూడా సిన్ఫుల్ ప్లేసెస్. ఆ ప్రాంతాల్లో మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం పడిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. కనుక మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేం, ఏదంటే అది చేయలేం. ఈనాడు లోకం చేసేటువంటి పెద్ద ప్రయత్నం ఏంటంటే విశ్వాసులను దేవుడికి దూరం చేయడం, అంతేకాకుండా విశ్వాసులను భయంకరమైనటువంటి పాపాల్లో పడేయడం. చైనాలో పెద్ద వాల్ కట్టారు, ద గ్రేట్ వాల్ అని అంటారు. ఆ యొక్క గ్రేట్ వాల్ గురించి మనం ఆలోచించినప్పుడు దాన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టి వారు కట్టారు. ఆ డబ్బు ఖర్చు పెట్టి కట్టిన తర్వాత వారు శత్రు దేశము శత్రువులు వచ్చి దాని మీద పడి దాన్ని నాశనం చేయకుండా భద్రంగా పెట్టుకున్నారు. సో శత్రువులు వచ్చినప్పుడు గోడ దాటలేదు, శత్రువులు వచ్చినప్పుడు గోడ పడగొట్టలేదు. శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఎర్ర చూపించారు. ఆ కావలి వారికి లంచం ఇస్తే కావలి వారు లోబడిపోయారు, సులువుగా లోపలికి వచ్చేసారు. లోకం చేసే పని కూడా అంతే. మనలో ఉన్నటువంటి పాపపు స్వభావానికి ఎల్లప్పుడూ అది ఎర్ర వేస్తూ ఉండేందుకు ప్రయత్నిస్తుంది. మనం జాగ్రత్త పడకపోతే మనం పడిపోయేందుకు అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువును సాతాను శోధించినప్పుడు బైబిల్లో మత్తయి 4వ అధ్యాయంలో మనం చూస్తే అతన్ని పైకి తీసుకెళ్లి లోక రాజ్యములకున్న మహిమంతటిని చూపించాడంట. సో ఒక మాటలో చెప్పాలంటే దేవుడే మనకు చెప్తున్నాడు, ఈ లోకానికి మహిమ ఉంది. దర్ ఈస్ గ్రేట్ గ్లోరీ ఇన్ ద వరల్డ్ అండ్ గ్లోరీ మనకు కనిపించినప్పుడు, మహిమ మనకు కనిపించినప్పుడు, ఆ ప్రకాశం మనకు కనిపించినప్పుడు, ఆ జిగులు మనకు కనిపించినప్పుడు మనం తప్పకుండా దానివైపు అట్రాక్ట్ అయిపోతాం. లైట్ పురుగులకు ఒక గుణం ఉంది, ఎక్కడైనా లైట్ అయ్యండి దానివైపు అది వెళ్లిపోతుంటాయి. సో అదే ప్రకారం లోకానికి మహిమ ఉంది అని దేవుడి వాక్యం చెప్తోంది. సో ఆ మహిమను మనం చూడడం మొదలుపెట్టినప్పుడు, పైన ఉన్నటువంటి దేవుణ్ణి దేవుడి మహిమను కాకుండా లోక మహిమను చూడడం మొదలుపెట్టినప్పుడు, దాన్ని చూసి మురిసిపోవడం, దాని మర్యాదను మనం అనుసరించేందుకు ప్రయత్నించినప్పుడు తప్పకుండా మనం పడిపోయేందుకు అవకాశం ఉంది. అందుకనే దేవుడి వాక్యంలో మనం చూసేది ఏంటంటే మనం శోధన స్థలంలో ఉండొద్దు. యోసేపు ఎందుకు పారిపోయాడు? పొతీఫర్ భార్య అతన్ని పట్టుకున్నప్పుడు అతడు ఎందుకు పారిపోయాడు? అక్కడే ఉంటే అతనికి ప్రమాదం, కనుక అతడు అక్కడి నుండి పారిపోయినట్లు మనం చూస్తాం. సో మనము శోధింపబడుతున్నాము అనేటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు ఏ విషయాల్లో శోధించబడుతున్నామో ఆ విషయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం. ఒకడికి తాగుడు అలవాటు ఉందనుకోండి, వాడు వైన్ షాపులకు బార్లకు దూరంగా ఉండాలి. ఒకడికి పోర్నోగ్రఫీ అలవాటు ఉందనుకోండి, వాడు ఇంటర్నెట్ కి ఎంటీవీకి దూరంగా ఉండాలి. ఒకడికి ఇంకొకటి అలవాటు ఉందనుకోండి, వాడు దానికి దూరంగా ఉండేందుకు అవకాశం తెలుసుకోవాలి. ఒకడికి తిండిపోతనం ఉందనుకోండి, వాడు మెక్డొనాల్డ్ కి కేఎఫ్సీలకి దూరంగా ఉండాలి. లేకపోతే పోయి అక్కడ బర్గర్లు పిజ్జాలు తినేస్తుంటాడు, వాడే ఒక పెద్ద బర్గర్ అయిపోతాడు. సో మనము జాగ్రత్తగా ఉండకపోతే చాలా సులువుగా పడిపోతాం. అమెరికాలో లాస్ వెగాస్ అనే పట్టణం ఉంది. లాస్ వెగాస్ భూమి అంతట్లోకెల్లా చాలా భయంకరమైన పాపిస్టి పట్టణం అని పేరు వచ్చింది. లాస్ వెగాస్ కి 40 కిలోమీటర్స్ దూరంలో మీరు కారులో పోతుంటే పక్కన బోర్డ్స్ ఉంటాయి, వే టు లాస్ వెగాస్ అని. అంతేకాకుండా వే టు హెల్ అని కూడా ఉంటాయి. ఎందుకంటే దట్స్ ద ప్లేస్ వేర్ యూ విల్ ఇమ్మర్స్ ఇన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ అండ్ సిన్. సో అట్లాంటి ప్లేసెస్ ఒకప్పుడు లాస్ వేగాస్, కానీ ఇప్పుడు ప్రపంచమంతటా వచ్చేసాయి. ఈ రోజున మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ అట్లాంటివి తయారైపోయాయి. అంతెందుకు మనకు దుర్గం చెరువు ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా డెక్కన్ క్రానికల్లో వీకెండ్ చూస్తారా, దుర్గం చెరువులో సాటర్డే నైట్ రెయిన్ డ్యాన్స్, లేకపోతే మనకు 10 డౌనింగ్ స్ట్రీట్ ఉంది, లేకపోతే పబ్ ఉంది. మీరు డెక్కన్ క్రానికల్లో వెనకాల వచ్చే ఫోటోల్ని చూస్తే మన ప్రస్తుతం సిటీ కల్చర్, మన యంగ్స్టర్స్ కల్చర్ ఎట్లా మారిపోతుందో మనం గ్రహించవచ్చు. ఎంతో మంది క్రైస్తవ విశ్వాసులు కూడా వారి యొక్క నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో కలిసి ఆ దుర్గం చెరువులకు పోతున్నారు, ఆ పబ్బులకు పోతున్నారు, ఆ డిస్కతిక్కులకు పోతున్నారు. అక్కడికి పోయిన తర్వాత వారు చేయకూడని పనులన్నింటినీ చేసేస్తున్నారు. ఈ రోజున సంఘంలో సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయంటే అసలు మొరాలిటీకి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే అందరూ చేస్తున్నారు. వారు చేసినప్పుడు నేను చేయకపోతే బాగుండదు, వారు చేసినప్పుడు వారితో సహకరించకపోతే నన్ను బయట పెట్టేస్తారు, నన్ను తిడతారు, నన్ను చిన్నచూపు చూస్తారు, నన్ను హింసిస్తారు అనేటువంటి బాధతో చాలా మంది వచ్చేసారు. ఈ రోజున మన సమాజంలోనికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మనం కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్ నో? వైఫ్ ఆఫ్ ద వీక్, మ్యాన్ ఆఫ్ ద మంత్, ఇలాంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చామో చూడండి. అండ్ ఇది అందులే కాదు, చాలా మంది క్రైస్తవులు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కు వచ్చేసారు. కాల్ సెంటర్స్ కల్చర్ గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? కాల్ సెంటర్స్ లో ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ మనకు తెలుసు. నాకు కాల్ సెంటర్ ఎంప్లాయీస్ చెప్పారు, అన్నా ఇట్స్ వెరీ సెడక్టివ్. అంటే చాలా రాత్రిపూట అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పనిచేస్తుంటారు, చక్కగా కాఫీ మరి అన్ని అందుబాటులో పెట్టారు, మరి వాళ్ళు ముచ్చట్లాడుకోవడానికి ఇంకా చాలా చాలా చేసుకోవడానికి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి రావడానికి అలవాటైపోయింది. ఇటువంటి స్థితుల్లో మనకు లోకము ఏర్పాట్లు చేసి పెట్టింది, ట్రాప్స్ పెట్టింది, కనుక మనం జాగ్రత్త పడకపోతే చాలా సులువుగా స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. సో సాతాను శోధిస్తాడు, శరీరం శోధిస్తుంది, లోకం శోధిస్తుంది. మరి శోధనకు గురి కాకుండా మనం ఎలా తప్పించుకోవాలి? శోధన దేవుడు అనుమతిస్తాడు, దేవుని అనుమతి లేకుండా మన తల మీద నుండి ఒక వెంట్రుకు కూడా రాలిపోదు. యోబును శోధించుటకు దేవుడు అనుమతించాడు, పేతురును శోధించుటకు యేసు అనుమతించాడు, అప్పుడే సాతాను అడుగు ముందుకేశాడు. సో నిన్ను నన్ను శోధించడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. కానీ మొదటి కొరింథీ 10లో మనం చదివిన మనం సహింపగలిగిన దానికన్నా ఎక్కువగా శోధింపబడనివ్వడు, అది చాలా గొప్ప విషయం. సో మన బ్రేకింగ్ పాయింట్ ని మనకు మరి దేవుడు భద్రంగా పెట్టి దాని కిందే మనల్ని పెడతాడు. కనుక ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ విశ్వాసము ఎంత కాలమైందో నాకు తెలియదు, కానీ మీకు బైబిల్లో ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్తాను, రేపటి నుండి ఆర్ ఈ నెక్స్ట్ అవర్ నుండి మీరు తెలుసుకోండి, సాతాను కానీ మీ శరీర స్వభావం కానీ లోకము కానీ మిమ్మల్ని శోధించినప్పుడు మీరు సహింపగలిగిన దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడట్లేరు. అంతేకాకుండా మీరు ఆ శోధనకు గురవ్వాల్సిన అవసరం లేదు. మీరు శోధనకు గురవుతున్నారు అంటే దట్స్ యువర్ ఓన్ పర్సనల్ చాయిస్, మీ స్వంత తీర్మానంతో మీరు లోబడుతున్నారు. మీరు సాతానుకు లోకానికి శరీరానికి నో చెప్పొచ్చు. ఎఫ్రాయిం గురించి బైబిల్లో ఒక మాట ఉంది, పిరికితనము కల గుండె గల గువ్వ అని, అంటే రెసిస్టెన్స్ లేనటువంటి ఇస్రాయిల్. సో ఈ రోజున చాలా మంది రెసిస్ట్ చేయరు, ఎటువైపు నుండి శోధన వచ్చినా సరే దానికి సబ్మిట్ అయిపోతారు, కానీ రెసిస్ట్ చేయరు. సో నో చెప్పడం నేర్చుకోండి, కాదండం నేర్చుకోండి. ఆ ప్రకారం మీ లైఫ్ ని మీరు కట్టుకోవడం చాలా అవసరం. ఈ శోధన ద్వారా మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. జర్మన్ పోయెట్ గోత్ అనేటువంటి ఆయన ఒక ఆయన అన్నాడు, టాలెంట్ ఈజ్ మేడ్ ఇన్ సాలిట్యూడ్ బట్ క్యారెక్టర్ ఈజ్ మేడ్ ఇన్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్ అని. ఒక మనిషికి టాలెంట్ కావాలనుకోండి, వాడు ఒంటరిగా ఉండి ప్రాక్టీస్ చేస్తుండాలి, ప్రాక్టీస్ చేసి 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 వాడు టాలెంట్ తో పైకి వచ్చేస్తాడు. కానీ ఒకడికి క్యారెక్టర్ కావాలనుకోండి, వాడు లైఫ్ లో అనేక రకాలైనటువంటి పరీక్షలకు ఒడిదొడుకులకు గుడవ్వాలి, అప్పుడే వాడి శీలం కట్టబడుతుంది. సో శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో మన శీలం కట్టబడుతుంది, దేవుడు దాని ద్వారా మనల్ని మెరుగుపరుస్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని బ్రిడ్జెస్ ని కట్టినప్పుడు ఏం చేస్తారంటే అది బరువు భరిస్తుందో లేదో పరీక్షించడానికి దాని మీద పెద్ద మెషిన్స్ ని తిప్పుతారు. సో మనం కూడా మన యొక్క విశ్వాస పరిమాణానికి సరినట్లు శోధన వచ్చినప్పుడు తట్టుకుంటామా పడిపోతామా అని పరీక్షించేందుకు అప్పుడప్పుడు దేవుడు మనల్ని శోధనలకు గురి చేస్తుంటాడు. శోధనలో మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటన్నిటిని నేను చెప్పలేను, కానీ కొన్ని మీతో త్వరగా ఒక్కొక్క మాటలో చెప్పిపోతాను. ఒక వ్యక్తి శోధింపబడుతున్నప్పుడు అతడికి ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అతడు ఎక్కువగా ప్రార్థన చేసేందుకు, ఎక్కువగా దేవుడి సన్నిధిలో సమయం గడిపేందుకు అవకాశం ఉంది. పౌలు ఒక విషయం గురించి ముమ్మారు ప్రార్థించాడని 2 కొరింథీ 12:8 మనం చూస్తాం. సో నీవు శోధించబడినప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటావు, ప్రార్థిస్తూ ఉంటావు. నాకు ఇద్దరు పాపలున్నారు, నా పెద్ద పాప నా బావమరిది సింగపూర్ లో ఉంటాడు, చిన్నప్పుడు అతడంటే నా పాపకు చాలా భయం. అతడు ఇంట్లో అడుగు పెట్టే ముందు నా దగ్గర ఉండదు, ఎక్కడికెక్కడికో పోయి అన్ని పనులు చేస్తుంటది, స్పందన రా అని పిలిచినా కూడా రాదు. అతడు డోర్ దగ్గరికి వచ్చి హలో అనగానే పరుగున్న నా పాప పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మధ్యలో చేరిపోతుంది. ఎందుకు? ఎందుకంటే అతడు భయం. సో అతడు ఆమెను భయపెట్టువాడు వచ్చాడు కనుక నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. సో మీరు కూడా శోధింపబడినప్పుడు మీరేం చేస్తారు? సహజంగా మీరు దేవుడిని ప్రేమించేవారైతే దేవుడి దగ్గరికి పరిగెత్తుకుంటారు. సో దేవుడితో ఫెలోషిప్ లో మీరు బలపడేందుకు అవకాశం ఉంది. సో అటువంటి అనుమతిని దేవుడిస్తాడు. రెండవదిగా మనం దేవుడి వాక్యంలో చూస్తే ఈ శోధన ద్వారా మనం దేవుడి వాక్యాన్ని కూడా ఆకలిగొని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. శోధింపబడినప్పుడు ఎలా ప్రవర్తించాలి, శోధన వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి, మరి ఏ సమస్యను దేవుడు ఏ రకంగా చూసి దాన్ని జయించమని చెప్తున్నాడు అని తెలుసుకోవడానికి దేవుడి వాక్యాన్ని మనం చదవడం మొదలు పెడతాం. ఆ ప్రకారం మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోవడం మొదలు పెడతాం. మూడవ పాయింట్ ఏంటంటే మనము శోధింపబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆదరణ మనకు లభిస్తుంది. పేతురును శోధనకు గురైన తర్వాత లూకా 22 మీరు తర్వాత చదవండి, ప్రభు చెప్పాడు నీవు నేను నీ కొరకు వేడుకున్నాను, నేను నిన్ను ఆదరిస్తున్నానని. సో ఆ యొక్క గొప్ప ఆదరణను మనము అనుభవించగలం. నాలుగవది ఏంటంటే, మనం శోధనలో నుండి బయటకు వచ్చిన తర్వాత శోధింపబడుతున్నటువంటి వారికి సలహా ఇచ్చేందుకు దేవుడు మనకు మరి ఆ యొక్క తర్ఫీదును ఇస్తాడు కనుక మనం చెప్పొచ్చు. సో నాలుగవది దాన్ని మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. మనం శోధింపబడుతున్నప్పుడు ఏం చేస్తామంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉంటాం. అంటే సోబర్ మైండ్, అనాలోచితంగా ఉండము, అదుపు తప్పు ఉండము, అనారోగ్యానికి గురిగాము, ఆరోగ్యకరమైన ఆలోచన కలిగి మెలకువ కలిగి జాగ్రత్తతో మన జీవితాన్ని మనం జరుపుతుంటాం. అడుగు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తతో వేస్తుంటాం. కనుక మన జీవితంలో మనం భద్రతను కలిగి ఉండేందుకు ఎంతో అవకాశం ఉంది. అండ్ శోధన వస్తున్న ప్రతిసారి దేవుడు మనలో రోషాన్ని పెంచుతాడు. ఈ యోసేపు అనేక దినాలు ఆ స్త్రీతో శోధింపబడుతూ వచ్చాడు. ఒక రోజున చివరికి షర్టు పట్టుకుంది, కానీ దానికన్నా ముందు దినదినం శోధిస్తూ వచ్చింది. ఆ షర్టు పట్టుకున్న రోజు ఆయనకు ఎంత రోషం వచ్చిందంటే ఆ షర్ట్ను చించేసి వదిలేసి బయటికి పారిపోయాడు. సో నీవు పదే పదే శోధింపబడుతున్నప్పుడు పల్టీ కొట్టడం కాదు, నీవు పదే పదే శోధింపబడుతున్నప్పుడు నీవు రోషంతో దాన్ని ద్వేషించి దాన్ని జయించుటకు దేవుడు సహాయం చేస్తాడు. సో అవి శోధనలో మనం పొందేటువంటి కొన్ని సహాయాలు. మరి శోధనను ఎలా జయించాలి, ఈ మాటలు కూడా మీతో చెప్పనివ్వండి, ముగిస్తాను. శోధనను ఎలా జయించాలి, ఎలా జయించాలంటే యేసు క్రీస్తు యొక్క మాదిరిని దేవుడు మనకిచ్చాడు. హెబ్రీ 4:15 మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన వలే అన్ని విషయాల్లో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు అని బైబిల్ చెప్తోంది. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సోదరుడా, నీ ప్రభువు నా ప్రభువు పరలోకంలోనే ఉండి మనకు పాఠాలు చెప్పలేదు, మనతో ఒక భాగస్వామిగా ఉండడానికి మన స్వభావాన్ని పంచుకుని ఈ లోకంలో మనతో కలిసి నడిచాడు, మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సో యేసు ప్రభు కూడా మనం ఎదుర్కొన్నటువంటి శోధనలన్నీ ఎదుర్కొన్నాడు. కొంతమంది యంగ్స్టర్స్ అంటాడు, యేసు ప్రభు అప్పుడు ఇంటర్నెట్ లేదు కదన్నా కదా, ఆ తరంలో ఆయనకేమున్నాయో వాటిని ఆయన ఎదుర్కొన్నాడు, ఈ తరంలో మనకేమున్నాయో మనం వాటిని ఎదుర్కొంటున్నాం. ఏ తరంలో ఏమున్నా కూడా మానవుని బుద్ధి మాత్రం అన్ని తరాల్లో ఒకటే, హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలదని దేవుడి వాక్యం చెప్తోంది. సో అన్ని విషయాల్లో, గర్వం విషయంలో శోధించబడ్డాడు, ఆహారం విషయంలో శోధించబడ్డాడు, స్త్రీల విషయంలో శోధించబడ్డాడు, పదవి విషయంలో శోధించబడ్డాడు, పైసా విషయంలో శోధించబడ్డాడు, ఘనత విషయంలో శోధించబడ్డాడు, ప్రతి విషయంలో శోధించబడ్డాడు, కానీ పడిపోలేదు. సో ఆయన మనకు ఒక ఎగ్జాంపుల్. అందుకనే విశ్వాసానికి కర్త కొనసాగించు వాడైన క్రీస్తు వైపు చూచి మనం ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఒక క్రైస్తవుడు ఉండేవాడు, రాబర్ట్సన్ అనేటువంటి క్రైస్తవుడు. ఆయన మరి ఒక భక్తుడంటే చాలా అభిమానంతో ఆ భక్తుడి ఫోటో తన దుకాణంలో పెట్టుకున్నాడు. సో ఈయనకి ఎప్పుడైనా వ్యాపారంలో కొంచెము కక్కుర్తి పడి ఎక్కువకు అమ్ముకోవాలనిపించింది అనుకోండి, వెంటనే గల్లపేట మీద నుండి లేచి లోపలికి వెళ్లి ఆ భక్తుడి యొక్క ఫోటో ముందు నిలబడి కాసేపు చూసి వెనక్కి వచ్చేవాడంట. ఆయన ముఖం చూడగానే ఆయన పరిశుద్ధత, ఆయన భక్తి గుర్తుకొచ్చేది, ఈయన పాడుబుద్ధి పోయేది. సో తర్వాత ఇంకా ఏదైనా తప్పు చేయాలన్నప్పుడు మళ్ళా పోయి ఆయన చూసి వచ్చేవాడంట. సో మనం కూడా శోధింపబడిన ప్రతిసారి ఏం చేయాలి, విశ్వాసానికి కర్త కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తే చాలు, ఆ శోధన మీద మనకు జయం అనుగ్రహిస్తాడు. సో ఆ రకంగా మనం చేయడం నేర్చుకోవాలి. రెండవది ఏంటంటే, మన లైఫ్ లో మనము దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మడం మొదలు పెట్టాలి. 1 కొరింథీ 13 దేవుడి వాక్యం ఏమని చెప్తోంది, శోధనను మనము తప్పించుకోవడానికి ఆయన మార్గమును ఏర్పాటు చేస్తాడని చెప్పాడు. సో ఆ మాటను మనం నమ్మినప్పుడు, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు అని మనం నమ్మినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఒక చిన్న పాప, సండే స్కూల్ పాపను ఒకరు అడిగారంట, సాతాను వచ్చి నిన్ను శోధిస్తే నువ్వేం చేస్తావంటే, ఏసయ్యకు వచ్చి తలుపు తీయమని చెప్తానని చెప్పిందంట. సో ఏసయ్య మనలో ఉన్నప్పుడు, ఏసయ్య నమ్మదగిన వాడని మనం గుర్తించినప్పుడు, ఆ ఏసయ్య మీద మనం ఆధారపడితే ఆయన తప్పకుండా ప్రతి శోధనలో నుండి మనకు ఒక మార్గాన్ని ఇస్తాడు, ఆ మార్గం నుండి బయటకు వచ్చేయచ్చు. అసలు మార్గం ఆయనే. మీరు యేసులో ఉండి యేసు మార్గంలో నడిస్తే సాతాను ఏమీ చేయలేడు. బైబిల్లో ఒక మాట యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గం అన్నాడు. సో మనం ఆయన మార్గంలో నడుస్తూ ఆయన మార్గంలో అడుగులు ముందుకేస్తుంటే అపవాదం వచ్చి మనల్ని తప్పుదోరణి పట్టించడు. ఆయనే సత్యం అన్నాడు, ఆయన సత్యాన్ని మనం నమ్మి దాన్ని అనుసరిస్తూ ఉంటే అపవాదం. మూడవది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పాను కానీ ఆ మాట కూడా చెప్పనివ్వండి, సహింపగలిగిన దానికన్నా ఎక్కువ శోధింపడు. సో ఎప్పుడు కూడా మనం శోధింపబడుతున్నప్పుడు ఇంకా అయిపోయింది, నా బ్రేకింగ్ పాయింట్ వచ్చింది, ఇంకా నేను ఓర్చుకోలేను, ఇంకా నేను పడిపోతున్నాను, ఇంకా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇన్, ఐఎమ్ గోయింగ్ టు స్లిప్ అనే ఆలోచన రానివ్వద్దు. ఎందుకంటే నేను జయశీలిని, నేను జయిస్తాను అనేటువంటి ఆలోచనతో మనం ఆ శోధనలో ముందుకెళ్ళినప్పుడు దాంట్లో మనం జయిస్తాం. ఇంతకుముందు గిటార్ వాయించారు, గిటార్ వాయించే గిటారిస్ట్ ఎవ్వడు కూడా ఆ యొక్క స్ట్రింగ్ ని ఎక్కువ బలం పెట్టి వాయించాడు. ఎందుకంటే ఎక్కువ పెట్టి లాగితే అది పట్టమని తెగిపోతుంది, దాని మీద ప్రెషర్ వేస్తాడు, కానీ ఎంత కావాలో అంతే వేస్తాడు. ఎందుకంటే ఆ ప్రెషర్ మంచి మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం ఎక్కువ లాగాడు అనుకోండి అది పట్టం తెగిపోతుంది. సో మన మీద కూడా శోధన ప్రెషర్ వేసినప్పుడు ఎంత ఇయ్యాలో దేవుడు అంతే పెడతాడు. కొన్ని ప్రెషర్ మెషిన్స్ ని వాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒక స్థాయి పెట్టేసి దానికన్నా పైకి పోకుండా దాన్ని నియంత్రించేస్తారు. చేస్తారు. సో దేవుడు కూడా మన లైఫ్ మీద అట్లా నియంత్రించాడు. కనుక మనం ఆ స్థాయి వరకు ప్రెషర్ లోనికి వచ్చి శోధింపబడినప్పుడు బ్యూటిఫుల్ మ్యూజిక్ మన లైఫ్ లో నుండి అటు దేవుడికి ఇటు లోకానికి అందుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు చెయ్యి అందించి రక్షించినట్లు మనల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. Hebrews 2:18 ఇంకొక మాట మనం చూస్తాం, అదేంటంటే ఆయన తన సహోదరులకు శోధింపబడ్డాడు కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని వాక్యం అంటోంది. యాక్చువల్ గా గ్రీక్ మాట బోతేసియా అంటే త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేస్తాడంట. ఎవరైనా పెద్ద ఆయన తూలి పడిపోతున్నప్పుడు మనం చూస్తే ఏం చేస్తాం, ఫాస్ట్ గా పరిగెడతాం. అట్లాగే మనం శోధనలో పడిపోతున్నప్పుడు యేసు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకు సహాయం చేస్తాడని బైబిల్ చెప్తోంది. ఎలాంటి సహాయం ఇస్తాడు? ఒకటేంటంటే తన ఆత్మ ద్వారా తన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. రెండవది తన ఆత్మ ద్వారా మనం నిలదొక్కునేందుకు మనకు శక్తినిస్తాడు. మూడవది ఆ శోధనలో ఉన్నటువంటి కుతంత్రాన్ని మనం తెలుసుకోవడానికి వాక్యం ద్వారా మనకు నేర్పిస్తాడు. ఆ ప్రకారం మీరు బైబిల్ చదవండి, అనేక విషయాలు మరి ఆయన యొక్క సహాయం మనకు లభిస్తున్నట్టు మనం చూస్తాం. పేతురుతో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, నేను నీ కొరకు వేడుకొన్నానన్నాడు. అంటే మనం ఇక్కడ శోధనలో ఉన్నప్పుడు ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. Hebrews 7:25 చూస్తే పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్ చెప్తోంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒకవైపున మిమ్మల్ని సాతాను శోధిస్తున్నాడు, మరొక వైపున మీకోసం యేసు విజ్ఞాపన చేస్తున్నాడు, ఎవరు గెలుస్తారు? గట్టిగా చెప్పండి, జీసస్సా సాతానా? జీసస్. ఓకే, సో సేతన్ ఓడిపోతాడు. ఒకవైపున శరీరం శోధిస్తోంది, ఇంకొక వైపున యేసు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు గెలుస్తారు? యేసే గెలుస్తాడు. ఒకవైపున లోకం శోధిస్తోంది, ఇంకొక వైపున యేసు ప్రార్థన చేస్తున్నాడు, ఎవరు గెలుస్తారు? యేసే గెలుస్తారు. సో యేసు మీలో ఉండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు గెలిచారా ఓడిపోయారా? గెలిచారు. మరి ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకంటే సత్యము మనం కొన్నిసార్లు తెలుసుకోకుండా ఓడిపోతూ ఉంటాం. అందుకనే ప్రభు అన్నాడు, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయునని. సో యేసు మన కొరకు విజ్ఞాపనలో సహాయం పంపుతాడు. గనుక మనం శోధింపబడినప్పుడు, నెక్స్ట్ టైం శోధింపబడినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రాబ్లం ఏంటంటే వాగ్దానాలు ఎన్నో మనకున్నాయి కానీ వాటిని మర్చిపోతాం. కరెక్ట్ టైంలో అవి మనకు గుర్తు రాకుండా మన మైండ్ లో మనం అట్లా ఉంటాం. కానీ మీరు ఇప్పటి నుండి దేవుడి మీద ఆధారపడండి, ఆయన జ్ఞాపకాన్ని తీసుకుని వస్తాడు. మిమ్మల్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సహాయం చేస్తాడు. అండ్ దేవుడి వాక్యాన్ని వినియోగించడం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును సాతాను వచ్చి శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇట్ ఈస్ రిటన్ అని జవాబిచ్చాడు. రాయబడింది అని చెప్పుకుంటూ వచ్చాడు. సో వాక్యము సాతాను మరి తిప్పికొడుతుంది, వాక్యము మన శరీర స్వభావానికి జవాబిస్తుంది, వాక్యము లోకాన్ని మరి దూరంగా ఉంచుతుంది. కనుక వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజున నేను ఎప్పుడు ఒక విషాదంతో ఒక మాట చెప్తాను, ఈ రోజున మన చర్చెస్ లో బైబిల్ లెస్ క్రిస్టియన్స్ తయారవుతున్నారు. అంటే బైబిల్ని చదవకుండా, బైబిల్లో ఉన్న సత్యాన్ని అన్వేషించకుండా, దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించకుండా కేవలం ఒక షో పీస్ గా దీన్ని పట్టుకుంటారు, దీన్ని తీసుకుని వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రకంగా కాకుండా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యాన్ని మీరు చదవండి. దిస్ ఈజ్ నాట్ అ మ్యాన్స్ వర్డ్, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని మీ లైఫ్ కొరకు దేవుడు ఇచ్చాడు. కనుక ఈ విషయాన్ని మీరు తెలుసుకోవడం చాలా మంచిది. బైబిల్ గురించి ఒక ఆయన అన్నాడు, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అని. సో మనం ఏది కొన్నా కూడా దానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది. అండ్ మనకు ఒక అలవాటు ఉంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మొదటి రోజున తిప్పుతాం, దాని తర్వాత ఎప్పుడు తిప్పం. నాకుందా అలవాటు? సో అదే అలవాటు దీని విషయంలో కూడా మనం చేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వాడకపోతే ఎక్కువ నష్టం కాదు, కానీ ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వాడకపోతే మాత్రం చాలా పెద్ద నష్టాన్ని మనం ఎదుర్కొంటాం. సో దేవుడి వాక్యం తెలిస్తే శోధన వచ్చినప్పుడు దానికి జవాబు చెప్పొచ్చు. మనకు కామాతురతమైనటువంటి కోరికలు వచ్చినప్పుడు ఇట్ ఈస్ రిటన్ దట్ ఐ షుడ్ నాట్ కమిట్ అడల్టరీ, అంటే వ్యభిచారము చేయకూడదని దేవుడు చెప్పాడు. ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదని దేవుడు చెప్పాడు. స్త్రీలే కాదు, ఒక పురుషుడిని మోహపు చూపు చూడకూడదని దేవుడు చెప్పాడు అని మనం వెంటనే జవాబు ఇచ్చేయచ్చు. మనం దాని మీద జయం పొందుతాం. అహంకారానికి గురి చేసినప్పుడు గర్వము నాశనానికి దారితీయును అని వాక్యంలో రాయబడింది అని మనం దేవుడి వాక్యాన్ని ఎత్తి మనం చెప్పొచ్చు. ఇంకొక విషయంలో అదే విషయమైనా సరే మీరు అక్కడ దాన్ని వినియోగించి ఆ యొక్క పాపం మీద, శోధన మీద జయాన్ని కలిగి ముందుకెళ్లొచ్చు. సో ఈ రోజున నేను ఇక్కడతో ముగిస్తాను. మిమ్మల్ని ఒక తీర్మానంలోనికి రమ్మని కోరుకుంటున్నాను. మీ శోధన ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా శోధింపబడుతున్నారన్నది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే సాధారణంగా మనుషులందరికీ కలుగు శోధన తప్ప మరింకేమీ మనకు కలగట్లేదు. అండ్ యేసుప్రభు పేతురు యోహాను యాకోబులతో ఈ మాట కూడా చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. సో మనం శోధనలోనికి ప్రవేశించకుండా మనల్ని ఆపు చేసే శక్తి చివరిగా ప్రేయర్ కి కూడా ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు ఎఫెసీ 3 అధ్యాయం ప్రకారం మన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. సో మన ఆత్మ బలపరచబడినప్పుడు ఆత్మ ఈ శరీరాన్ని తన ఆధ్వర్యంలో ఉంచుకుంటుంది. ఈ శరీర ఆశలకు, లోక ఆశలకు, సాతాను ఇచ్చలకు ఆత్మ లోబడదు. ఎందుకంటే స్పిరిట్ ఈజ్ గాడ్ కాన్షియస్. ఆత్మ దేవుణ్ణి స్మరిస్తూ దేవుడి సన్నిధిలో జీవించడానికి ఇష్టపడుతుంది. కానీ ఈ సోల్ అనేది సెల్ఫ్ కాన్షియస్ అండ్ బాడీ ఈజ్ వరల్డ్ కాన్షియస్. సో ఈ రెండు కూడా ఆత్మ యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో జయం పొందగలం. కానీ చాలా తరచుగా ఏమవుతుందంటే బాడీ మన స్పిరిట్ ని, మన సోల్ ని తన కంట్రోల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అందుకనే పౌలు అన్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టి దాన్ని లోపరచుకొనిచున్నానని. కనుక మీరు ప్రార్థనలో మీ శరీరాన్ని లోపరచుకోవచ్చు, మీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు, మీరు శోధనలోనికి ప్రవేశించరు. శోధన వచ్చినప్పుడల్లా దాని నుండి మీరు దాటి ముందుకెళ్లిపోతుంటారు, గొప్ప జయాన్ని పొందుతారు. ఈ రోజున మీ శోధన ఏంటో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మీకు చెప్తాను. కొంతమంది శోధింపబడి పడి ఏమైపోతారంటే సులువుగా చిక్కులబడే పాపములకు అలవాటు పడిపోయి ఇక దాని గురించి ఆలోచించరు, దాని మీద పోరాటం జరపరు, ఇక ఆ యొక్క మీడియోకర్ లైఫ్ కి అలవాటు పడిపోతారు, బ్యాక్ స్లైడ్ అయిపోతారు. ఈ రోజున మీరు అట్లాంటి స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు, మిమ్మల్ని పురికొల్పుతున్నాడు. ఏంటంటే మీరు లేవాల్సిన అవసరం ఉంది. యవనస్తులారా, మీరు బలవంతులు. అండ్ మీరు, బైబిల్లో ఒక మాట ఉంది, 1 యోహాను 2 అపవాదిని జయించారు అని దేవుడి వాక్యం అంటుంది. సో మీరు అపవాదిని జయించవచ్చు, శరీర స్వభావాన్ని జయించవచ్చు, లోకాన్ని జయించవచ్చు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అని కూడా ఆయన రాశాడు. అండ్ దేవుని మూలముగా పుట్టినవాడు పాపమును చేయడు అని కూడా యోహాన్లోనే ఆ 3 ప్రిన్సిపల్స్ మనకు కనిపిస్తాయి. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకుంటే, మీరు దేవుడి దగ్గరికి వెనక్కి వచ్చేస్తే, మీ లైఫ్ ని ఆయనకు సమర్పించుకుంటే ప్రతి శోధనను మీరు జయించవచ్చు. ఏది కూడా మిమ్మల్ని పట్టి బంధించలేదు, పడగొట్టలేదు. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషము మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఏది శోధిస్తోంది? పదే పదే ఏ శోధనకు మీరు గురై పడిపోతున్నారు? దాని మీద మీరు ఎందుకు జయం పొందలేకపోతున్నారు? అండ్ ఈరోజున వాక్య సత్యంలో మీరు చూశారు కొన్ని విషయాలు. దేవుడు నిన్ను శోధనను జయించే వ్యక్తిగా చేయాలని, నీవు శోధనను సహించి దానిలో నిలిచి ఉండునట్లు, పడిపోకుండా నిలిచి ఉండునట్లు ఆయన కోరుకుంటున్నాడు. నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈ రాత్రి మనము ప్రార్థనలో ఒక పని చేద్దాం, ఒక తీర్మానంలోనికి వద్దాం. దేవా, ఇంతవరకు నేను ఈ శోధనలో పడిపోతూ వచ్చాను, ఆ శోధన రావడమే ఆలస్యం, నేను దానికి గురైపోతూ వచ్చాను. ఇక నుండి అలా కాకుండా ప్రభువా, శోధన వచ్చిన ప్రతిసారి అది ఎక్కడి నుండి వచ్చినా సరే దాన్ని గుర్తించి దాన్ని జయించడానికి మీరు నాకు నేర్పినటువంటి ఈ వాక్య సత్యాన్ని బట్టి నేను మీకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నా పాప జీవితాన్ని ఒప్పుకుంటున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను. ప్రభువా, నేను ఇక్కడ నుండి మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకుని జీవిస్తాను ప్రభువా అనే తీర్మానం మీరు చేస్తే దేవుడు తప్పకుండా ఈ రాత్రి మీ గత జీవితాన్ని క్షమిస్తాడు, దాన్ని తుడిపేస్తాడు, మరొకసారి మిమ్మల్ని బలపరుస్తాడు, పునరుజ్జీవింపచేస్తాడు, మీకు తన ఆత్మను ప్రసాదించి మిమ్మల్ని తన మహిమార్థమై వాడుకుంటాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని సంధిస్తూ ఉంటే ఈ రాత్రి మీరు ఆ తీర్మానం చేసుకోండి. నా ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఎవరైనా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని సంధిస్తూ మీతో మాట్లాడుతూ ఉంటే ఆ తీర్మానం చేసుకోండి. ఆ యొక్క ఓటమి నుండి బయటికి రండి. శోధన వచ్చిన ప్రతిసారి తప్పించుకునే మార్గం దేవుడు చూపిస్తున్నాడు. తప్పించుకుంటూ జీవిద్దాం, అధిగమిస్తూ జీవిద్దాం. అలాంటి తీర్మానం చేయడానికి బ్రదర్, నేను ఈ రాత్రి మరి అట్లాంటి తీర్మానం చేయడానికి ప్రేరేపించబడుతున్నాను. నా పూర్ణ హృదయంతో నా పాత జీవితాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, మారు మనసు పొందుతున్నాను, ప్రభువును క్షమించమని అడుగుతున్నాను. ఆ యొక్క ఓటమి నుండి నేను లేవాలని కోరుకుంటున్నాను, ఆ బూడిద నుండి నేను లేవాలని కోరుకుంటున్నాను. నా జీవితాన్ని దేవుడికి అప్పగిస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఇక నుండి నేను శోధనను జయించినట్లు, మరి జయశీలిగా జీవించినట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీరెవరైనా సరే ఒకసారి మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. ఆ తీర్మానం మీ హృదయంలో ఉండగా మీరు దాన్ని సూచిస్తూ మీ హస్తాన్ని పైకెత్తి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Yes, God bless you brothers, God bless you sisters, God bless you. ఏం పర్వాలేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, పైకెత్తండి, పర్వాలేదు, చిన్నగా కొంచెమే కాకుండా పైకెత్తి మీరు చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Yes, thank you, thank you, thank you. థ్యాంక్ యూ. ఈ రాత్రి మీరు ఆ తీర్మానాన్ని మీ హృదయంలో చేసుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా మీ లైఫ్లో గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. ప్రేమ కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ సమాజంలో మీ వాక్యమును విన్నటువంటి ఈ ప్రియులు వారి యొక్క హృదయాల్లో ప్రభువా చేసినటువంటి ఈ తీర్మానమును బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు చేసినటువంటి తీర్మానమును బట్టి మీరు వారిని దర్శించండి, వారిని క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మీ ఆత్మచేత వారిని బలపరచమని, వారికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రకటించి వారిని స్వతంత్రులుగా చేసి వారి లైఫ్లో శోధన వచ్చిన ప్రతిసారి వారు దాన్ని జయించుటకు, దాని నుండి వారు తప్పించుకోగలుగుటకు వారికి మీరు కృపా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పెనుగులాడుతూ పడిపోకుండా దాన్ని అధిగమించడానికి మీరు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత జీవితంలో శోధనలో పడిపోతూ పాపం చేస్తూ కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వారిని కూడా మీరు కనికరించండి, వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ఈ 3 దినాలు ఈ యవన ఉజీవ సభల్లో మీ యొక్క కృప మాకు దయచేయండి. యవనస్తులను మీరు సంధించండి, మీ సత్యమును వారికి బయలుపరిచి బోధించి వారిని బలపరచమని, మా మధ్యలో మీ కార్యం బలంగా జరిగించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.